ಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಓಂ ಐಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಲೋಕಕಂಠಕುಡೇನ ಭಂಡಾಸುರಡಿ ಅನುಯಾಯುಲಂತಾ ನಶಿಂಚಾಕ ಅಪ್ಪುಡು ಚಟ್ಟ ಚಿವರಿಗಾ ಭಂಡಾಸುರುಡು ಅಮ್ಮವಾರಿ ಮೀದಕ್ಕೆ ತಾನೇ ಸ್ವಯಂಗಾ ದಂಡಯಾತ್ರಕ್ಕೆ ವಚ್ಚಾಡು. ವೀರುಲು ಮರಣಿಂಚಾಕೇ ಚಟ್ಟ ಚಿವರಿಕಿ ಪ್ರಭು ಯುದ್ಧಾನಿಕ ವೆಳ್ಳಡಂ ಒಕ ಸಂಪ್ರದಾಯಂ. ಅಂದುವಲ್ಲೇ ಚಟ್ಟ ಚಿವರಿಗಾ ಅತಡು ಯುದ್ಧಾನಿಕ ಬಯಲುದೇರಾಡು. ವೀಡಿಕಿ ಮಹಾಶಕ್ತುಲು ಈಶ್ವರುಡು ಪ್ರಸಾದಿಂಚಾಡು ಅನಿ ಮನಂ ಪ್ರಾರಂಭಂಲೋನೇ ಚೆಪ್ಪುಕೊನ್ನಾಂ. ಅವಸರಮೈತೇ ತನ್ನ ಶರೀರಂ ನುಂಚಿ ಎಟುವಂಟಿ ವೀರುಲನೈನಾ ಸೃಷ್ಟಿಸಗಲಡು ವಾಡು. ಅದಕ್ಕೆ ಕುಡಿ ಚೇತು ನುಂಚಿ ವಿಷಂಗುಣ್ಣಿ ಎಡಮ ಚೇತು ನುಂಚಿ ವಿಶುಕ್ರುಣ್ಣಿ ಸೃಷ್ಟಿಸಾಡು. ಇಪ್ಪುಡು ವಾಡು ಯುದ್ಧಾನಿಕ ವೆಳ್ಳಿ ಅಮ್ಮವಾರಿನ ಚೂಸಿ ಚೂಡಗಾನೆ ಕಿರಾತ ಹೋಣ ಪುಳಿಂದ ಕಂಕಾಣ ಯವನ ಬಾಹ್ಲಿಕ ಪಪ್ಪಲವ ಜಾತಿ ವೀರುಲನ್ನು ಸೃಷ್ಟಿಸಾಡು. 10 ಕೋಟ್ಲ ಮಂದಿ ಮಹಾವೀರುಲನ್ನು ತನ್ನ ಶರೀರಂ ನುಂಚಿ ಹುಂಕಾರಧ್ವನಿತೋ ಸೃಷ್ಟಿಸಿಕೊಗಲಿಗಾಡು ವಾಡು. ಈ 10 ಕೋಟ್ಲ ಮಂದಿ ಕೂಡ ಕೊಂತಮಂದಿ ಕಿರಾತಕರು, ಕೊಂತಮಂದಿ ಯವನುಲು, ಕೊಂದರು ಹೂಣುಲು, ಕೊಂದರು ಕಂಕಾರ ಜಾತಿ ವಾರು, ಮರಿಕೊಂತಮಂದಿ ಪಪ್ಪಲವುಲು ಅನ್ನು ಗೌರವಪಡ್ತಾರೆ, ಬಾಹ್ಲಿಕ ದೇಶಂ ವಾಳು ಕೊಂತಮಂದಿ, ಇಲ್ಲಾಂಟಿ ವಾಳ್ಳಂದರೂ ಪುಟ್ಟುಕೊಚ್ಚೇಸಾರು. ಈ ಮಹಾವೀರಾಧಿವೀರುಳೈನ ಕ್ರೂರುಳೈನ ಬಾಗಾ ನಲ್ಲಗಾ ಉಂಡಿ ಗಡ್ಡಾಲತೋ ಉನ್ನಟುವಂಟಿ ವಾಳ್ಳು ಕತ್ತುಲು ಕಟಾರ್ಲು ಆಯುಧಾಲು ಧನುಸ್ಸುಲು ಗಂಡ್ರಗೊಡ್ಡಳ್ಳು ಈಟಲು ಮಂಚಂ ಕೋಳ್ಳು ಏದು ದುರುಗಿತೇದು ಪುಚ್ಚುಕೊನಿ ಅಮ್ಮವಾರಿ ಶಕ್ತುಲ ಮೀದಕ್ಕೆ ಯುದ್ಧಾನಿಕ ವಚ್ಚಾರು. ಮಹಾಘೋರ ಯುದ್ಧಂ ಸಾಗಿಂದು. ಅಪ್ಪುಡು ಅಮ್ಮವಾರು ಬಾಲಾದೇವಿನಿ ಮಂತ್ರಿಣ್ಯಂಬನಿ ರಾಜಶ್ಯಾಮಲನಿ ಸೇನಾನಾಯಕಿನಿ ದಂಡನಾಥನಿ ವೀಳಂದರಿನೀ ಒಕೇಸಾರಿ ಪಂಪಿಂದು. ಪಂಚಮಹಾಶಕ್ತುಲು ವೀಳು, ಈ ಪಂಚಮಹಾಶಕ್ತುಲು ಮಹಾಪಾಶುಪತಂ ಅನ್ನೋ ಒಕ ಅಸ್ತ್ರಂ ಪ್ರಯೋಗಿಸಾರು. ಭಂಡಾಸುರುಡಿ ಯೊಕ್ಕ ಸೈನಿಕುಲಂದರ್ನಿ ಈ ಮಹಾಪಾಶುಪತಾಸ್ತ್ರಂ 5 ನಿಮಿಷಾಲ್ಲೋ ದಗ್ಧಂ ಚೇಸೇಸಿಂದಿ. ಅದಕ್ಕೆ ಮಹಾಪಾಶುಪತಾಸ್ತ್ರಾಗ್ರ ನಿರ್ದಗ್ಧಾಸುರ ಸೈನಿಕ. ಅಮ್ಮವಾರಿ ಶಕ್ತುಲು ಪ್ರಯೋಗಿಸಿನ ಮಹಾಪಾಶುಪತಮು ಅನೇ ಅಸ್ತ್ರಂ ವಲ್ಲ ಸೈನಿಕುಲಂತಾ ದಗ್ಧಮೈಪೋಯಾರು. ಈ ಪಾಶುಪತಂ ಅಂತ ಏಮಿಟಿ? ಪಶುಪತಿ ಅನಗಾ ಈಶ್ವರುಡು, ಪಶುಪತೇ ಯದಂ ಪಾಶುಪತಂ. ಈಶ್ವರುಡು ಲೋಕಾಲನ್ನು ನಾಶನ ಚೇಯಡಂ ಕೋಸಂ ತನ್ನ 3 ಕಳ್ಳಲ್ಲೋ ಉನ್ನ ಶಕ್ತಿತೋ ಕಲಿಪಿ ಒಕ ಅಸ್ತ್ರಾನ್ನಿ ಸೃಷ್ಟಿಸಾಡು. ಈ ಅಸ್ತ್ರಂ ಅಚ್ಚಂ ತ್ರಿಶೂಲಂಲೋ ಉಂಟುಂದಿ. ಯುದ್ಧರಂಗಂಲೋ ದಾನ್ನಿ ಪ್ರಯೋಗಿಸ್ತೇ, ಈ ಮಂತ್ರಂ ಚದಿವಿ ಪಾಶುಪತಾನ್ನಿ ಪ್ರಯೋಗಿಸ್ತೇ ತ್ರಿಶೂಲಾಕಾರಂಲೋ ಉನ್ನ ಒಕ ಅಸ್ತ್ರಂ ವಚ್ಚಿ ಶತ್ರುವುಲ್ನಿ ಮನಂ ಎಲಾ ಚೆಬಿತೇ ಅಲಾ ಚಂಪುತುಂದಿಟ. ಅಂಟೇ ಉದಾಹರಣೆ ಚೆಬುತಾನು, ಪಶುಪತಿಕಿ ಸಂಬಂಧಿಸಿದ ಮಂತ್ರಮುಲತೋ ಕೂಡಿನ ಪಾಶುಪತಾಸ್ತ್ರಾನ್ನಿ ఒక వ్యక్తి మీద ప్రయోగించి వీడు బూడిదైపోవాలి అంటే వాడు బూడిదైపోతాడు. ఈ అస్త్రం వెళ్ళి వాడు భస్మం చేస్తుంది. అలా కాకుండా చంపకుండా వీడు దూరంగా తీసుకెళ్ళి పారేయంటే ఈ అస్త్రం పట్టుకెళ్ళి దూరంగా పారేస్తుంది. దానికి ఉదాహరణ, సైంధవుడు అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఈ దుర్మార్గుడి తలని అర్జునుడు నరికేశాడు. సూర్యాస్తమయంలోపు సైంధవుడి తల నరుగుతాను అన్నాడు ఆయన. అది ఎంత కష్టం అండి. ఓ పక్కన ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇలా ఎంతోమంది సైంధవుణ్ణి రక్షించడం కోసం కాపలా కాశారు. ఒక 8 మైళ్ళ పొడుగుత ఈ సైనికులు కాపలా ఉన్నారు. హేమహేమిలు తమ తమ సైన్యంతో చిట్ట చివరి ఎక్కడో వండి పెట్టారు. అది కూడా కొండ మీద పెట్టారు. వాడిని ఇంత దూరం నుంచి అంత దూరానికి వెళ్ళాలి, వీళ్ళందరినీ జయించుకుని వెళ్ళిన తర్వాత వాడిని చంపాలి. సూర్యాస్తమయంలోపు సైంధవుడి తల నరకపోతే నేను గాంధీవంతో పాటు అగ్నిలో ప్రవేశిస్తాను అని శపథం చేశాడు పైగైన. అందుకని రాత్రికి రాత్రి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇతన్ని కైలాసానికి తీసుకెళ్ళాడు. అర్జునుడు కృష్ణుడు కైలాసంలో శివదర్శనం చేసుకున్నారు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు ఎలా శపథాలు చేసినా నెరవేర్చుకోగలిగాడు. అవి లేని వాళ్ళు పిచ్చి పిచ్చి శపథాలు చేయకూడదు. నేను ఈ పని చేయకపోతే మళ్ళీ ఏలూరులో అడుగు పెట్టాలి, అది గుంటూరులో అడుగు పెట్టినట్టే మనం ఎక్కడ మన బతుకు ఎక్కడ. ఒక ఆయన అయితే ఆయన తిరుపతికి వెళ్ళి విష్ణువు దర్శనమే చేసుకోవాలని శపథం చేశాడు. ఇప్పటివరకు దర్శనం చేసుకోలేదు. ఏం పీఠాధిపతులు అండి వీళ్ళు, భగవంతుడి మీద అలగడం ఏమిటి, పిచ్చాడు కాకపోతే. ఇది ఒక వెర్రి. నిజంగా చెప్తున్నాను, నేను కొంతమందిని చూశాను భగవంతుడి మీద విరోధం పెట్టుకుని, అంటే ఎవడి మీద కోపంతో అనమాట, ఆ వ్యక్తి ఉన్నంతవరకు గుళ్ళోకి అడుగు పెట్టను అని యావజ్జీవితం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏదో పూర్వజన్మ పాపం ఉంటుంది. భగవంతుడు నా అనుమానం విష్ణుమూర్తి వాళ్ళకి దర్శనం ఇవ్వకూడదు అనుకుని ఉంటాడు ఈ పాపిష్టాళ్ళకి. అందుకే వాళ్ళకి శపథం చేయాలనిపిస్తుంది. అందుకే అక్కడ దాకా వెళ్ళి దండం పెట్టుకుని అడతారు తప్ప లోపలికి వెళ్ళరు వాళ్ళు. ఇది ఒక కర్మ, మహాపాపం అది. ఈ పాపాత్ములు కూడా పూర్వజన్మ పుణ్యం వల్ల ఇవాళ గొప్పవాళ్ళు అవ్వచ్చు, కానీ పాత పాపం ఒకటి ఉండడం వల్ల ఈ జన్మలో దర్శనం చేసుకోలేక నాశనం అయిపోతారు. మనం ఎంతమంది చూడాల. ఇవన్నీ నీచ కర్మలు. అందులో ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద కోపం వస్తే భగవంతుడి మీద ద్వేషం ఏంటండి. నీకు ఓ మనిషి మీద కోపం వచ్చింది, ఆ మనిషి కట్టిన గుడి మీద ఎందుకు కోపం? ఆ లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూడడానికే ఇదేం పిచ్చి. అందులో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శపథం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు శపథం చేయాలి. ఆ శపథాన్ని మనం నెరవేర్చుకోగలమా లేదా అనుకోవాలి. అర్జునుడికి నమ్మకం కృష్ణుడు. అర్జునుడి నమ్మకానికి పూర్తిగా కారకుడు కృష్ణుడు. కృష్ణ భగవానుడి మీద ఆయనకి పరిపూర్ణ భక్తి ఉంది. నా కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, నేను శపథం చేశానంటే ఈ శపథం నెరవేర్చుకోగలను, కారణం నా వెంట జగద్గురుడైన కృష్ణుడు ఉన్నాడనే నమ్మకం ఉంది ఆయనకి. అందువల్లే కృష్ణుడు ఆయన కైలాసానికి తీసుకెళ్ళాడు. కైలాసంలో ఈశ్వర దర్శన ఇద్దరు చేసుకున్నారు. ఈశ్వరుడు ఆయనకి మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ పాశుపతాస్త్రం పుచ్చుకుని వచ్చేసాడు ఈయన. ఇక ఆ తర్వాత ఈ దారి పొడుగుతూ ఉన్న శత్రువుల్ని నానాయాతన పడుతూ కృష్ణుడి యొక్క అనుగ్రహంతో జయించుకుంటూ వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిసిన అన్నింటినీ తట్టుకోగలిగాడు. కారణం స్వతసిద్ధంగా శక్తివంతుడు, ఆపై దైవ బలం ఉన్నది కనుక. ఇంకా చిట్ట చివర సూర్యుడు అస్తమించడానికి కొద్ది క్షణాల ముందు ఒకేసారి 9 మంది అర్జునుడు చుట్టుముట్టారు. కర్ణుడు, ద్రోణుడు, కృపుడు, భూరిశ్రవుడు, కృతవర్మ, ఇది కాక దుశ్శాసనుడు, ఇలాంటి వాళ్ళు 9 మంది ఒకేసారి చుట్టుముట్టారు. ఎంతమందితో యుద్ధం చేసేలోపు సూర్యుడు అస్తమించే ప్రమాదం వచ్చింది. దాంతో కృష్ణుడు అన్నాడు, వీళ్ళతో ఇలా యుద్ధం చేస్తూ కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది, దొంగ పీనుగులు అందుకే చివరిలో ఒకేసారి నీ మీద పడ్డారు. నువ్వు వాళ్ళని చంపడానికి టైం పడుతుంది, వాళ్ళు నిన్ను ఎలాగో ఏం చేయలేరు. ఈలోపు సూర్యుడు అస్తమిస్తే నీ ప్రతిజ్ఞాభంగం అవుతుంది కనుక నువ్వు గాంధీవంతో అగ్నిలో ప్రవేశించి నీ అంతటి మీద చచ్చిపోవాలన్న కోరిక చూసుకో, ఇప్పుడు వీళ్ళ మీద మాయ ప్రయోగిస్తున్నానని వెంటనే తన మాయతోటి ఒక చీకటిని సృష్టించాడు. కటిక చీకటి, ఈ మాయ చీకటి వెళ్ళి మొత్తం సూర్యుడిని కప్పేసింది. దాంతో చీకటి అయిపోయింది అనుకుని పిచ్చాడు యుద్ధం ఆపి చీకటి అయిపోయింది అనుకున్నారు. దాక్కున్నాడు అప్పటిదాకా కొండ మీద గుహలో ఎవరో ఈ సైంధవుడు. వాడు ఇలా బయటకు వచ్చి, అబ్బో సూర్యుడు అస్తమిచ్చాడు ఆయన ఇలా రెండు చేతులు కళ్ళ దగ్గర పెట్టుకుని చూడడం మొదలెట్టాడు కొండ మీదకి వచ్చి. ఈ కలుగులో దక్కున్న వాడు వేడికి రప్పించడానికి కృష్ణుడి మాయ చీకటి పెట్టాడట. కనపడితే యుద్ధంలో ఏదైనా చంపగలుగుతాం, దాక్కుంటేలాగా అందుకే వాడిని రప్పించాడు. వాడు అలా చూస్తూ ఉండగా వేసేయి వాడి తలకాయ అన్నాడు. ఈయన వెంటనే బాణంతో వాడి తల నరికేశాడు. ఈలోపు మాయ చీకటి తొలగిపోయింది, మళ్ళీ సూర్యుడు యథాప్రకారంగా కనబడ్డాడు. ఈలోపు మళ్ళీ కృష్ణుడు అన్నాడు, ఈ తల తెగిపోయే సమయానికి, అర్జున అర్జున ఈ తల కింద పడకూడదు, తల తెగి కింద పడిపోయిందంటే ప్రమాదం, ఆ తలని ఆకాశంలోనే నిలబెట్టన్నట. ఈ సైంధవుడి తల కింద పడేలోపు అర్జునుడు ఇంకో బాణం వేశాడు. ఈ బాణం మళ్ళీ తలకైన పైకి పట్టుకుపోయింది, అది మళ్ళీ కిందకు వచ్చేలోపు ఇంకో బాణం వేసేవాట. ఆ విధంగా ఎంతసేపు ఫుట్బాల్ కింద పడకుండా ఆడినట్టుగా పైన ఆడుకోవడం మొదలెట్టాడు అర్జునుడు. ఈలోపు దుర్మార్గులు మళ్ళీ 9 మంది సైనికులతో పాటు వచ్చి అర్జునుడి మీద పడ్డారు. అర్జునుడు ఏకకాలంలో వీళ్ళందరితో యుద్ధం చేస్తూ, వీళ్ళ జెండాలు విరగొట్టి, గొడుగులు విరగొట్టి, వీళ్ళని చితక్కొట్టుతూ ఆ తలకాయ కింద పడకుండా ఆడుకుంటున్నట్టు. ఇది ఎంత కష్టం అండి. అందుకని విసిగిపోయి, ఏమిటి ఫుట్బాల్ ఆట ఎంతసేపు ఆడుకొని తలకాయ కింద పడకుండా, కారణం ఏమిటి అన్నట్ట. నువ్వు దానికేసే దృష్టి పెట్టి కింద పడకుండా నేను చెప్పేది విను, ఇది అవధానం అంటారు దీన్ని. అందువల్ల ఇది విను, ఈ దుర్మార్గుడు సైంధవుడికి ఒక తండ్రి ఉన్నాడు, అంటే ఎవరికైనా ఒక తండ్రి ఉంటాడు అనుకోండి, వాడి పేరు వృద్ధక్షత్రుడు. ఈ వృద్ధక్షత్రుడు అనేటటువంటి వాడు మహా తపస్సు కూడా చేసినవాడు, క్రూరులైన తపస్సులు అన్నమాట వీళ్ళు. రాక్షసులు ఎలా అయితే తపస్సు చేసి వరాలు పొంది లోకాన్ని పీడిస్తారో, వృద్ధక్షత్రుడు కూడా అలాగే తపస్సు చేసి ఆ తపస్సు యొక్క బలంతో కొంతమందిని పీడించిన వాడే. వాడికి చాలా కాలం పిల్లలు పుట్టకపోతే వాడు యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలితం వల్ల వాళ్ళ ఆవిడ గర్భవతి సైంధవుడికి అన్నది. సైంధవుడికి అసలు పేరు జయద్రథుడు, సింధు దేశపు రాజు కనుక వాడికి సైంధవుడు అని పేరు వచ్చింది. వాడు పుట్టి పుట్టగానే యజ్ఞ ప్రభావంతో వాడు పుట్టగానే ఆకాశవాణి, ఈ దుర్మార్గుడు యుద్ధరంగంలో ఏమరిపోటున తలపైకి ఎత్తినప్పుడు వీడి తలని ఒక వీరుడు నరికేస్తాడు, నరకబడి వీడు చస్తాడు అన్నది. దాంతో వృద్ధక్షత్రుడు ఆగ్రహించి, నా తపశ్శక్తితో నా తపోబలంతో ఇప్పుడే ఓ శాపం పెడుతున్నాను, ఎవడు నా కొడుకు తల నేల మీద పారవేస్తాడో వాడి తల 100 చెక్కలు ఇవాడు చచ్చిపోగాక, నా కొడుకు తలని నేల మీద పారవేసిన వాడి తల 100 చెక్కలు ఇవాడు చచ్చిపోతాడని చెప్పించి, ఆ తర్వాత సన్యసించి శమంత పంచకం అంటే పరశురాముడు 5 మడుగులు చేశాడని చెప్పాక రక్తంతో ఆ శమంత పంచకం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. కొడుక్కి చిన్నప్పుడే పట్టం కట్టేసి మరీ విడిపోయాడు. ఆ వృద్ధక్షత్రుడి శాపం వల్ల వాడి కొడుకైన జయద్రథుడి తల ఎవడు నేల మీద పారేస్తే వాడి తలకే 100 చెక్కలు అయిపోతుంది, వాడిని నేను కూడా రక్షించలేను అనగా, మరి ఇప్పుడు ఏం చేయను, ఎంతసేపు ఇలా ఆడుకుంటూ కూర్చుంటే ఈలోపు వీళ్ళతో యుద్ధం చేయాలా, ఈలోపు నేను మాత్రం చేతులు లాగి కూర్చోద్దా అన్నట్ట. కంగారు పడకు, మరి అందుకే చెబుతున్నాను నా మాట అనాలి. ఈశ్వరుడి దగ్గరికి రాత్రి మనం వెళ్ళాం, ఆయన మళ్ళీ నీకు పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఈ పాశుపతాస్త్రం మనం ఏం చెబితే అది వింటుంది, అందుకే దాని పేరే పాశుపతం. పశుపతికి సంబంధించిన దాని లక్షణం అంటే ఏంటంటే, పశువులు ఎలా అయితే యజమాని ప్రేమగా చూస్తే చెప్పిన మాట వింటుందో, ఆవుని మచ్చిక చేయండి, మచ్చిక చేస్తే మనం పిలిస్తే వచ్చేస్తుందండి, కసురుకుంటే రాదు మళ్ళీ. కుక్కలు కూడా అంతే కదా, టామీ అంటే ఏమీ అని వచ్చి నాకుతాయి, చీ అన్నావా కరుస్తాయి. ఒక్క మానవులు తప్ప మిగతా వాళ్ళంతా ప్రేమగా లొంగుతారు. ఒక్క మానవుల్ని మీరు ఎంత ప్రేమగా చూడండి, వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళదే. అందుకే మనిషిని ఒక్కడి అదుపులో పెట్టడం చాలా కష్టం. మనిషిని ఒక్కడిని కనుక మన మాట వినేలా చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఇక సాధించలేనిది లేదట. దిక్కుమాలిన మానవుడు మీరు ఎన్ని చెయ్యండి, ఎంత పెట్టండి, ఎన్ని సంపదలు ఇవ్వండి, ఎన్ని కానుకలు ఇవ్వండి, మళ్ళీ వాడి బుద్ధి వాడిది. కానీ పశువులు అలా చెప్పిన మాట వింటాయి. అందుకే పశుపతి పాశుపతం అనే అస్త్రమును తపస్సు చేసి ఈ అస్త్రమును వరముగా పొందినవాడు ఏం చెబితే అది విను అని ఆ అస్త్రాన్ని ఆదేశించాడు. నువ్వు అస్త్రాన్ని ఈ తలకాయ మీద ప్రయోగించు, అస్త్రం నువ్వు చెప్పిన మాట వింటుంది కదా, నువ్వేం చేస్తావంటే పాశుపత అస్త్రాన్ని ఎక్కుపెట్టి వేసి, ఓ పాశుపతమా, ఈ సైంధవుడి తల పట్టుకెళ్ళి వాళ్ళ నాన్నగారు శమంత పంచకంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన కుడి తొడ మీద వెయ్యాను, ఈ పాశుపతం ఆ పని చేస్తుంది అనగా, భలే చెప్పావు కృష్ణానని వెంటనే ఓ పక్కన వీళ్ళందరినీ 100 బాణాలతో చితక్కొడి వారేసి వాళ్ళు మళ్ళీ ధనుస్సు ఎత్తే లోపు ఈ పాశుపతాస్త్రాన్ని కళ్ళకద్దుకుని సంధించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టి, ఓ పాశుపతమా, లోకమునకు హాని చెయ్యొద్దు, నువ్వు వెళ్ళి ఈ సైంధవుడు తల పట్టుకెళ్ళి వాళ్ళ నాన్నగారి యొక్క తొడ మీద వేసేయి, వాళ్ళ డాడీ జీడి వాడి బాడీ దగ్గరికి వెళ్ళి ఈ తలకాయని వాడి తొడ మీద పారేయి అన్నాడు. అలాగేనని పాశుపతం మహావేగంగా వెళ్ళిపోయింది. చ చక్కగా రెండు చేతులతో ఇలా పట్టుకెళ్ళినట్టుగా, ఏదో గుమ్మడికాయ పట్టుకెళ్ళినట్టుగా, కొబ్బరి బొండం పట్టుకెళ్ళినట్టుగా వీడి తలకాయ అలా పట్టుకుపోయింది. పట్టుకుపోయి వృద్ధక్షత్రుడి కుడి తొడ మీద వేసింది. వృద్ధక్షత్రుడు అప్పుడే సంధ్యావందనం చేసుకోవడానికి కూర్చున్నాడు. ఆచమ్యవం కేశవాయ స్వాహ అంటూ ఉంటే వాడు తల ఓ తలకాయ వచ్చి వాడు తొడ మీద పడింది. వాడు గొళ్ళు మడిపోయింది, ఛీ దరిద్రపు తల అని కిందకు కోసేశాడు. ఆ తల కింద పడ్డంతో వాడి తలకాయ ఢామని నూరు చెక్కలై చచ్చిపోయాడు. వాడు పిచ్చి శాపం కాకపోతే ఏంటది, నా కొడుకు తల ఎవడు నేల మీద వేస్తే వాడి తల నూరు ఒక్కలైపోవాలన్నాడుగా. అందుకని వాడి కొడుకు తల వాడే చేత్తో నేల మీద వేశాడు, తల నరికినవడం లేదు. వాడు నా కొడుకు తల నేల మీద వేసిన వాడి తల అన్నాడు. అందుకే కోపంతో శాపాలు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించాలట. కోపం వల్ల ఏమవుతుంది, ఔచిత్యం మర్చిపోతాం, ఏమన్నారో తెలియదు మనకి. అదే కొంచెం బుర్ర పెట్టి ఉంటే నా కుమారుడి యొక్క తలని నరికిన వాడి తల నూరు చెక్కలు అవ్వాలి అనేవాడేమో, కానీ వాడికి బుర్ర పనిచేయక క్రోధం వల్ల నా పుత్రుడి శిరస్సు నేల మీద వేసిన వాడి తల నూరు చెక్కలు అవ్వాలనగానే కృష్ణుడు వాడి వెలుతూ వాడికన్నే పొడిచాడు. వాడు కొడుకు తలని వాడి తొడ మీదే వేయించాడు. వాడు ఆ తొడ మీద నుంచి కిందకి తోశాడు. తోయడంతో ఢామ్ అనే శబ్దంతో వాడి తల నూరు చెక్కలయ్యింది. ఈ విధంగా తండ్రి కొడుకు ఒకే రోజు చచ్చారట. ఇలాంటి అవకాశం ఎవరికైనా దక్కుతుందా? అర్జునుడి ధర్మమాన ఇద్దరు ఒక్క దెబ్బకి ఇద్దరు చచ్చారు. అప్పటి నుంచి ఈ జగత్ ప్రసిద్ధికి ఎక్కిన పాశుపతం గొప్పతనాన్ని వేదవ్యాసులు వారు చాలా పురాణాల్లో వర్ణించారు. పాశుపతం చాలా అపూర్వమైన అస్త్రం, గొప్ప శక్తి కలిగిన అస్త్రం. ఆ అస్త్రం నువ్వు ఏం చెబితే అది చేస్తుంది. కాకపోతే ఆ అస్త్రం మనకి వశమవ్వడానికి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయాలి. అర్జునుడు కఠోర తపస్సు చేశాడు, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశాడు. ఎంత నిగ్రహం లేకపోతే స్వయంగా ఊర్వశి వచ్చి వరిస్తే చీపో అన్నాడు ఆయన. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి లౌకిక సంబంధములకు లొంగలేదు ఆయన. ధర్మం తప్పి ప్రవర్తించడు ఆయన. అన్నగారిని గౌరవిస్తూ వచ్చాడు. కృష్ణుణ్ణి ఏనాడు విడిచిపెట్టలేదు, ధర్మ మార్గం విడిచిపెట్టలేదు, అహంకరించలేదు. గురువుగారిని చిత కొట్టగలిగే శక్తి దగ్గరున్నప్పటికీ గురువుగారి మీద గౌరవంతో ఆయన ఎక్కువ కొట్టలేదు. ఆయనే కనుక తలుచుకుంటే ద్రోణుడి నాలుగు వాదేవాడే. కానీ ఎప్పుడు గురువుగారు కనపడితే ధైర్యంతో ఆయనకు నమస్కరించాడు, భక్తితో పూజించాడు. తప్ప ఎక్కువ ఆయన హింసించలేకపోయాడు. గురువుగారు కొడుకుని చివరిదాకా క్షమించగలిగాడు. తన కొడుకుల్ని చంపేసిన గురుపుత్రుడికి క్షేమం కలగాలి అని బ్రహ్మశీర్షం అని అస్త్రం వేశాడు. ఇలాంటి వాళ్ళు ఎవరుంటారండి? అందువల్ల ఇన్ని నియమములు ఉండడం వల్ల ఈ పాశుపతం అర్జునుడి లాంటి వాళ్ళ వశమయ్యింది. ఈ పాశుపతం మనం కూడా వశం చేసుకోవచ్చు. ఒక 40 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఇంచుమించుగా 7:30 నుంచి 9 గంటల మధ్యకాలాన్ని పశుపతి కాలము అని పిలుస్తారు ధర్మశాస్త్ర ప్రకారంగా. సూర్యుడు ఉదయించిన గంటంపావు తర్వాత కాలం పశుపతి కాలం. ఆ కాలాన్ని చాలా గొప్పగా శుక్రాచార్యుడు బృహస్పతి కూడా తమ తమ మంత్రశాస్త్రాల్లో చెప్పారు. అందుకే భృగునాడి అని, బృహస్పతి యొక్క స్మృతి అని వాటిని పిలుస్తారు. అందులో ఏం చెప్పారు, 40 రోజులు విడిచిపెట్టకుండా ప్రతిదినము సూర్యుడు ఉదయించిన ఒక గంటంపావు తర్వాత, అందుకే ఇప్పుడు కాలమానం ప్రకారం చెప్పాలంటే ఇంచుమించుగా 7:30 to 9 అనమాట, ఆ మధ్యకాలంలో శివలింగమును ఇంట్లో పెట్టుకుని ఆ శివలింగాన్ని ముందు నీళ్లతో అభిషేకించి తర్వాత విభూతితో అభిషేకించి ఆ తర్వాత శివలింగాన్ని తుడిచి మల్లె పువ్వులతో పూజించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా ఇంచుమించుగా 9 దాకా జపం చేసి ఆ శివుణ్ణి పూజించిన విభూతిని మొదట ధరించాలి. ధరించినంతసేపు నేను లోకద్రోహం చేయకుండా నా మనస్సును అదుపులో పెట్టు, ధర్మం తప్పకుండా కాపాడు, పునర్జన్మ లేకుండా చెయ్యి, నన్ను నీ వశం చేసుకో అనుకోవాలట. ఈ అనుకున్నంత మాత్రం చేతనే మనం పశుపతి వశం అవుతాం, ఈశ్వరుడికి అధీనులమవుతాం. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన ఏం చేస్తాడు, మనకు అధీనుడు అవుతాడట. అంటే మన మాట వింటాడు. అప్పుడు ఆ పాశుపతం అనే శక్తి మనలో ప్రవేశిస్తుంది. కేవలం బాణమే వేయక్కర్లా పాశుపతాస్త్రం అంటే, పశుపతి యొక్క శక్తి మన శరీరంలో ప్రవేశిస్తే ఇక అక్కడి నుంచి ఈశ్వరుడు మనం ఏం చెబితే అది చేసి పెడతాడు, ప్రేమతో చేస్తాడు. అదేదో బానిసగా చేయటం కదా ఆయన. అప్పుడు ఏమవుతుంది, రోగభయం నుంచి విముక్తుణ్ణి చెయ్యి, నన్ను సరైన మార్గంలో నడుపు, నన్ను సర్వకాల సర్వావస్థల్లో ఆనంద జీవితుండిగా చెయ్యి అని ఇలా మనం కోరుకుంటే ఆ కోరిన పని చేసి పెడతాడట. ఇదన్నమాట పాశుపతం అంటే. పాశుపతం మనందరి దగ్గర ఉంది, మనం ఉపయోగించుకోవటం లేదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంత మాత్రం చేత పని ఎందుకు అవుతుంది అంటే పశుపతి యొక్క దివ్యశక్తి. ఇక ఈ సృష్టిలో సులభముగా మనం అనుకున్న పని చేసి పెట్టేటటువంటి అస్త్రము పాశుపతము తప్ప మరొకటి కాదు. ఆ పాశుపతం నేను ఇందాక చెప్పిన సులభోపాయం ద్వారా మనం సంపాదించవచ్చు. వాక్కుతోటే పాశుపత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. నేను ఎవరి గురించో చెప్పక్కర్లా, నేను అనుకున్నది అలా సాధించాను కాబట్టి చెబుతాను. నాకు శివలింగం పెద్దది కావాలంటే వచ్చేసింది, ఇంకా ఇంటికి వెళ్లకుండానే కిందట ఆదివారమే వచ్చేసింది, పానవట్టం వచ్చేసింది, నిర్మాణం అయిపోతుంది. ఎవరి దగ్గరికైనా మీ అందరి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి ఎప్పుడన్నా రూపాయి ఇవ్వడం అడిగాం అడగకుండా దాని పనులు ఎలా అయిపోతున్నాయి ఎలా అయిపోతున్నాయంటే నేను చెప్పలేము. అది చాలా గొప్ప శక్తి. కాకపోతే నేను సొంతానికి కాకుండా భగవత్ సంబంధానికి వాడుకుంటున్నాను. అలా వాడుకోవడం వల్ల ఇంకా భగవంతుడు మనకి సహకారం చేస్తాడు, సొంతముడికి కూడా సాయం చేస్తాడు. ఆయన ఎదుగుజేయుడు. ఇప్పుడు అర్జునుడు ప్రాణం కాపాడలేదా? అర్జునుడికి ఆ పూట పాశుపతమే లేకపోతే ఎంత ఇబ్బంది వచ్చేదండి. ఇంకొకళ్ళు ఎవరు ఆ తలని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి తొడ మీద వేయలేరు. వేయకుండా అర్జునుడు కింద పారేసి ఉంటే అర్జునుడికి ముప్పు వచ్చేది. దిక్కుమాలాడు ఎన్నో పాపాలు చేసిన వాడు చస్తూ చస్తూ వీడు కూడా పట్టుకుపోయేవాడు. కాబట్టి నిరంతరం పాశుపతాన్ని ఉపాసన చేసేవారు పూర్వకాలంలో. ఎక్కువ కష్టపడక్కర్లా, కొంచెం నీరుట, తర్వాత విభూతిట, ఆ తర్వాత మల్లె పువ్వులట. ఒకవేళ మల్లె పువ్వులు దొరకకపోతే తెల్ల పువ్వులతో చేయమన్నాడు. కాసేపు పంచాక్షరి జపం చేయమన్నారు. జపం అయ్యాక ఇంత విభూతి పెట్టుకోమన్నారు. భక్తితో వినయంతో పరమాత్మని పట్టుకోమన్నారు. విభూతి పెట్టుకో, భక్తితో పరమాత్మని పట్టుకో, ఆ తర్వాత చూసుకో, ఆయనే నిన్ను రక్షిస్తాడన్నారు. అలాంటి మహాపాశుపతంతో మొత్తం ఈ పల్లవులు పకలవులు బాహిలికులు మొదలైనటువంటి రాక్షసులందరినీ భస్మం చేసి పారేసింది అమ్మవారి శక్తి. భండాసురుడు తన శరీరము నుంచి సృష్టించిన రాక్షసులంతా బూడిదైపోయారన్నమాట. అప్పుడు అమ్మని మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైన్యక లేక శూన్యక, మొత్తం అసురులందరినీ మహాపాశుపతము అనే అస్త్రము నుండి పుట్టిన అగ్నితో బూడిద చేసి శూన్యం చేసేసింది. అదే సైనిక అయితే సైనికుల్ని నాశనం చేసింది అని అర్థం చెప్పవచ్చు. అప్పుడు బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళంతా అమ్మవారిని భక్తితో ధ్యానం చేశారు. బ్రహ్మోపేంద్ర మహేంద్ర అది దేవ సంస్థత వైభవ అన్నారు. బ్రహ్మ ఉపేంద్రుడంటే విష్ణువు, దేవతలు అమ్మని ప్రార్థించారు. ఇప్పుడు భండాసురుడు ఇక ఈ శక్తిని చంపడం అంత తేలిక కాదు అనుకుని ఈశ్వరుడు వీడికి శరీరం నుంచి ఎటువంటి వాటినైనా సృష్టించే వరం ముందే ఇచ్చాడు కాబట్టి ఇదివరకు విశుక్రుణ్ణి విషంగుణ్ణి సృష్టించినట్టే కొత్త శక్తులను సృష్టించాడు. వీడికి చావు తెలివితేటలు ఎక్కువ, పోయే కాలం ముందు వచ్చే తెలివితేటలు. ఆ తెలివితేటలతో ముందుగా వాడు ఏం చేశాడనమాట, ముందుగా సోమకుడు అనే ఒక రాక్షసుణ్ణి తన కుటి చేతి బొటన వేలు నుంచి సృష్టించాడు. పూర్వం ఈ సోమకాసురుడు అనేవాడు ఒకడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి మత్స్యావతారంతో వాడిని చంపాడు. అందుకని ముందు సోమకుణ్ణి, ఆ తర్వాత ఏం చేశాడు, ఓ పెద్ద పర్వతాన్ని సృష్టించాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడిని సృష్టించాడు. ఆ హిరణ్యాక్షుడు కాదు, అచ్చం హిరణ్యాక్షుడు వెళ్ళి ఉండి ఒక రాక్షసుని సృష్టించాడు. తర్వాత హిరణ్యకశిపుని సృష్టించాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి దగ్గర ఉండేటటువంటి రాక్షసుల్ని సృష్టించాడు. ఆ తదనంతరం వరుసగా కార్తవీర్యార్జునుడి యొక్క వంశానికి సంబంధించిన హైహయుల్ని సృష్టించాడు. రావణాసురుడు లాంటి వాడిని, కుంభకర్ణుడు లాంటి వాడిని సృష్టించాడు. ఇంద్రజిత్తు లాంటి వాడిని సృష్టించాడు. ఆ తదనంతరం మహాభయంకరుడైన కంసాది దానవులు వంటి వీరుల్ని సృష్టించాడు. ఆపై మహాభయంకరుడైన పల్లవాసురుడు అనేవాడిని సృష్టించాడు. ఆ తదనంతరం పాపాత్ములైన మిలేచ్ఛుల్ని సృష్టించాడు. వీళ్ళందరినీ తన వేళ్ల నుంచి సృష్టించి, వెళ్ళండి అసంఖ్యాకులైన హిరణ్యాక్షులారా, హిరణ్యకశిపులారా, సోమకులారా, పర్వతాలారా, వెళ్ళి అమ్మవారి సైన్యాన్ని నాశనం చేసేయండి అన్నాడు. వీడి శరీరం నుంచి ఒకళ్ళ ఇతర కోట్లు కొలిది హిరణ్యాక్షులు పుట్టుకొచ్చారట. వాడి వేలు నుంచి ఒక హిరణ్యాక్షుడిని సృష్టించలా, ఏక అసంఖ్యాక హిరణ్యాక్షులు సృష్టించాడు. హిరణ్యకశిపులు బయలుదేరారు. పెద్ద పెద్ద మందర పర్వతాలు లాంటి పర్వతాలు బయలుదేరాయి. శంబరుడు, మదోత్కటుడు, కాలకవచుడు, వజ్రనాభుడు వంటి బలిచక్రవర్తి అనుయాయులు పుట్టుకొచ్చేశారు. భృగువంశస్థుల ప్రాణాలు తీసిన కార్తవీర్యార్జునుడి సంతానం హైహయులు పుట్టుకొచ్చారు. అంతా రాక్షసాకారులే. ఇలాంటి వాళ్ళంతా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. అమ్మవారి సైనికుల మీద పడి యుద్ధం చేయడం మొదలెట్టారు. అప్పుడు అమ్మవారి సైనికులు నిర్వీర్యమై వెనక్కి పారిపోయాడని, నిత్యాశక్తి వంటి తిథులు కూడా వెనక్కి వచ్చాయంటే ఆ పుట్టినవాళ్ళు ఎంత వీరులో ఆలోచించండి. సాధారణంగా నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని మొదలైన నిత్యాతిథులు ఉంటాయే, ఈ తిథులు ఎవరికీ తలవంచవు, ఆ శక్తులు కూడా వెనక్కి పరిగెత్తాయి. అందువల్లే వాడు సర్వశక్తులు వడ్డీ యుద్ధం చేశాడన్నారు చివరిలో. అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఈ భయంకరాకారులు ఎవరో పుట్టుకొచ్చారు వాడి శరీరం నుంచి, వీళ్ళు మా ప్రాణం తీసేస్తున్నారు, వీళ్ళని ఎలా సంహరించాలి అని అడిగాయట అమ్మవారి శక్తులు. అప్పుడు అమ్మ నవ్వింది, అన్నిటికీ ఒక ఉపాయం ఉంటుంది, ఈ సృష్టిలో అన్నిటికీ ఉపాయం ఉంటుందండి, దేనికైనా ఉపాయం ఉంటుంది, ఉపాయం లేనిదే ఉండదు, అసలు సొల్యూషన్ లేని సమస్య ఉండదండి, సమస్య అంటేనే దానికి పరిష్కారం, గుర్తుపెట్టుకోండి, సమస్య అంటూ వస్తే పరిష్కారం ఉంటుంది. దిక్కుమాల కరోనాకే పరిష్కారం వస్తే దానికి రావడంలో హస్యనే ఉంది, దేనికైనా పరిష్కారం ఉంటుంది, అది లేకపోతే ఈ సృష్టి ఎప్పుడో నశించిపోయేది. ఒకనొకప్పుడు ప్లేగు అనే వ్యాధితో భూమి లేదనుకున్నారు, అంతఃపురం కూడా ఇలాంటి ఎన్నెన్నో రోగాలు అప్పుడప్పుడు వందేళ్లకోసారి వస్తూ ఉంటాయి, వచ్చి లక్షల మంది ప్రాణులు శరీరాన్ని విడిచిపెట్టారు. ఒకవేళ ఈ రోగం రాకపోతే భయంకర యుద్ధం వచ్చి చచ్చిపోతారట, రెండవ ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధం, అంతఃపురం, కౌరవ పాండవ యుద్ధం మాట్లాడండి, మహాభారత యుద్ధం అంటే 72 కోట్ల మంది చచ్చిపోయారట మహాభారత యుద్ధంలో, మొత్తం వరల్డ్ వార్ అది, అన్ని ప్రాంతాల నుంచి వచ్చే యుద్ధంలో చచ్చిపోయారు. అయినా భూమి నాశనం కాదు, మళ్ళీ కొత్తగా జనాభా పెరుగుతూనే ఉంటారు. చచ్చిన వాళ్ళు 72 కోట్లు అయితే ఇప్పుడు భారతదేశంలోనే 130 కోట్ల మంది చేరారు. కాబట్టి ఒక స్థాయి దాటి పాపాలు, జనాభా పెరిగినప్పుడల్లా ఈ భూమి భారం తగ్గించడానికి పరమాత్మ ఏదో ఒక రోగమో ఓ రాక్షసుడో, ఆ రాక్షసుని సంహరించడానికి తాను అవతరించడం వంటివి సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా భూమి తన బరువును తానే తగ్గించుకుంటుందిట. ఇప్పుడు భూదేవికి చాలా కష్టంలో ఉంది తెలుసిన మీకు, ఇది నేను చెబుతున్న మాట కాదు, భవిష్య పురాణంలో చెప్పిన మాటే. ఇప్పుడు ప్రస్తుతం 2015 నుంచి మరీ తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంది భూమి. దానికి గల కారణం, మహానుభావులు మనల్ని పరిపాలిస్తూ ఉంటే ఈ మహానుభావుల్ని పడగొట్టి మన దేశాన్ని మళ్ళీ సర్వనాశనం చేయడానికి పదవిలో లేని ఒక 60 ఏళ్ళు మనం పరిపాలించిన దరిద్ర పార్టీ వాళ్ళు మనం ఏడిపిస్తూ ఉంటారట. ఆ పేర్లతో సేదగా చెప్పేసాడండి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, భవిష్య పురాణంలో ఎంత బాగా రాశారో తెలుసు, మీరు ఒక్కసారి భవిష్య పురాణం చివరిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలిసిపోతుంది అందులో ఏ ఏ పార్టీలు ఎలా పరిపాలిస్తాయి, వాళ్ళు ఈ దేశంలో ధర్మాన్ని ఎలా నాశనం చేస్తారో కూడా చెప్పారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది అన్నమాట. అమెరికాలో ఓ డాక్టర్ గారు ఉన్నారు, విజయ నిర్మల గారు, నార్త్ కెరోలినా ర్యాలీలో ఉంటారు వారు. వారు నా పాత ఉపన్యాసం క్లిప్ నాకే పంపారు, మీరు ఎప్పుడూ 1997 అంటే అప్పుడే 20 ఏళ్ళు దాటిపోయింది, 24 సంవత్సరాల క్రితం చెప్పిన పురాణం మళ్ళీ చెబుతున్నాను, పంపిస్తున్నాను వినండి, మీరు ఇందులో చెప్పినట్టే జరుగుతుందని. 24 ఇయర్స్ బ్యాక్, 1997 ఫిబ్రవరిలో ఏలూరు రామకోటిలో చెప్పిన పురాణం యొక్క క్లిప్పింగ్స్ పంపారాడు. ఇప్పుడు నాకే ఆశ్చర్యం కలిగింది, ఆనాడే చెప్పాను అన్నమాట నేను, ఇవన్నీ భవిష్య పురాణంలో ఉన్నాయి, కాకపోతే వాటిని వెలికి తీసి చెప్పాలి. అందులో చెప్పినట్టుగా విచిత్రమైన ఒక రోగం వస్తుంది, నేటికి 25 ఏళ్ల తర్వాత ఆ రోగం వల్ల కొన్ని 100 లక్షల మంది చచ్చిపోతారు, ప్రపంచం స్తంభిస్తుందని అందులో చెప్పానట. మీరు చూడండి ఒకసారి, వినండి, అవన్నీ అడగండి, ఆవిడ నెంబర్ పెడతాను. నార్త్ కరీలు ఉండాలి ఉంటారు, 27 ఏప్రిల్ వస్తున్నారు, వచ్చి ఒక 10 రోజులు ఉండి పెడతారు. విజయ నిర్మల్ గారు ఆవిడ పేరు, డాక్టర్ విజయ నిర్మల్ గారు. ఎక్కువ మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఈ మధ్యన పురాణాలు బాగా శ్రద్ధగా విన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటారు కదా, వాళ్ళకి శరీరం అంటే ఏమిటో తెలుసు. అలాగే ఫ్లారిడాలో ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు విజయలక్ష్మి గారి, ఈవిడేమో విజయ నిర్మల్ గారు, ఆవిడ విజయలక్ష్మి గారు, ఆవిడ అంతే. మొత్తం పురాణాల్లో నేను ఏ మూల చెప్పానో చెబుతారు. ప్రొఫెసర్లంతా ఇందులో దృష్టి పెట్టి ఈ పురాణములలో ఎంత విజ్ఞానం ఉన్నది, అసలు జరగబోయేది ముందే ఎలా చెబుతున్నారని వాళ్ళు కనిపెట్టి ఆశ్చర్యపోయి ఆనందపడిపోతున్నారన్నమాట. ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా పక్కన, రోజు కోడి ముక్కలు తినేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఉనారిగాడు, అలాంటి వాడికి ఏం తెలుస్తుంది, వాడికి చదువు సంస్కారమా, చిన్నప్పటి నుంచి పిచ్చి వేషాలు వేసిన వాడికి, వాడు ఏమన్నా జ్ఞానం ఉన్నవాడైతే కృష్ణుడిని తిట్టడు, రాముడిని తిట్టాడు, రాముడిని కృష్ణుడిని తిట్టుకుంటాడు, మహానికి ఏమొస్తుంది, నీకు వచ్చేమని ఆయన సమాధానం చెబుతాడా, ఆయన సమాధానం ఇంకో రకంగా చెబుతాడు. రేపు పొద్దున ఎప్పుడు పెరాలసిస్ వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు, పిచ్చివాగుడు వాగుడు రాముడిని కృష్ణుడిని తిడితే ఇలా మూతి పక్కడిపోయి ఆ తర్వాత అంటూ మంచం మీద పడుకుని తినడానికి ఏమి లేక ఇప్పుడు పీక్కు తిన్నట్టు ఉండదు కోడి, అప్పుడు కోళ్ళు వచ్చి వాడిని బతికొండగా పీక్కు తింటాయి, మీరు చూస్తూ ఉండండి. వీడు తిన్నాళ్ళు తిన్న కోళ్ళన్నీ అవతనుకుంటారు, చివరి రోజుల్లో ఇలాంటి పాపాత్మలు వచ్చి పొడిచి ముక్కులతో చంపేస్తాయి. నేను గణపూర్ అనే ఒక ఊళ్ళో చూశాను, రోజు అనవసరంగా కుక్కలు కొట్టేవాడు అండి. ఒకడు విడుతున్నప్పుడల్లా రాళ్లతో కుక్కలు కొట్టేసేవాడు. ఎందుకు కొట్టేవాడు తెలియదు. హఠాత్తుగా వాడి కర్మ ఏం కాలిందో కానీ రోడ్డు మీద పెడుతుండగా పడిపోయాడు. పడిపోయాక ఒకేసారి కొన్ని వందల కుక్కల మీదకి వచ్చి కొరికి 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 చంపి తినేసి కుక్కల చేతిలో తెచ్చిపెట్టేవాడు. ఒట్టినే కుక్కల్ని హింసించిన దుర్మార్గుడు చివరి కుక్కల చేతిలో తెచ్చాడు. అలాగే ఎవరిని మనం ఎక్కువ హింసిస్తే ఆ ప్రాణులే చివరి రోజుల్లో చంపుతాయి. దోమల చేతిలో చచ్చిపోయిన వాడిని చూశాను, చేమల చేతిలో చచ్చిన వాడిని చూశాను. చేమలు తెగ చంపేస్తే చేమలు వచ్చి కుట్టి చంపేసేవాడి. పేలు బాగా చంపేసిన వాడికి చివరి రోజుల్లో తలంతా పేలు పెట్టి చచ్చిపోయేటండి. నేను ఇందులో రవంత అసత్యమాటల్లా. నేను ఎంతోమందిని చూసి 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 ఉన్నాను బాబు. అవన్నీ నేను కళ్ళారా చూసి చెబుతున్నటువంటి మాట. వయస్సు వేరు, వయస్సుతో సంబంధం లేకుండా చూశాను చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఉపాసన కోసం తిరిగాను కాబట్టి యావత్ జీవితం. అలాగే కొంతమంది మూర్ఖులు ఉన్నారు. యజ్ఞాలు వద్దు, యజ్ఞాలు లక్కర్లా. ఎవడు చెప్పాడు యజ్ఞాలని అడుగుతున్నాడండి ఒక మూర్ఖుడు? ఎవడు చెప్పాడు ఏంటండి? కృష్ణుడి కంటే ఈ ప్రపంచంలో జగద్గురు ఎవరన్నా ఉన్నారా? ఆయనే ధర్మరాజు గారిని అశ్వమేధయాగం చేయమన్నాడు. రాజసూయయాగం కృష్ణుడు చేయించాడు ధర్మరాజు చేత. అటువంటిది ఎక్కడ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ యజ్ఞం చేయమని లేదట. యజ్ఞాలు అక్కర్లా, అసలు విగ్రహం అక్కర్లా. ఇవి చాలా స్వల్పంట పైగా వాడి బతుక్కి. వాడికి ఏమైనా యజ్ఞం గురించి తెలుసా? ఈ దేవాలయాల్లో ఉన్న విగ్రహాల గురించి తెలుసా? ఇలాంటి అతి మూర్ఖులు కొంతమంది తయారయ్యారు. అక్షరం ముక్క సరిగ్గా రాని వాళ్ళు, చవు చవుగా చదువుకున్నటువంటి వాళ్ళు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు. ఆ వాగడం వల్ల ఏమవుతుందో తెలుసా? యజ్ఞాలు వద్దు లేకపోతే విగ్రహాలు వద్దు అన్నటువంటి వాళ్ళు చివరి రోజులు ఎక్కడో చోట హఠాత్తుగా ఏ బొమ్మ వాడి మీద పడి చచ్చిపోతాడు. గోడకున్న బొమ్మ విరిగి అద్దం ఒక్క గుండెల్లో కూర్చుని చచ్చిపోయాడు ఒకడు. బొమ్మలు తిడితే విగ్రహాలను తిట్టిన వాడి మీద విగ్రహం పడి చచ్చిపోయాడు. యజ్ఞములు తిట్టిన వాడు చివరి రోజుల్లో వాడి ఇల్లు కాలిపోయి ఈ శరీరంలో సగభాగం కింద భాగం అంతా కాలి చచ్చిపోయాడు. నిత్యం యజ్ఞాలను తెగ తిట్టేవాడు ఒకడు. వాడు ఏమయ్యాడు తెలుసా? చివరి రోజుల్లో హఠాత్తుగా మరి ఏమొచ్చిందో తెలియదు, ఇంట్లోనే చచ్చిపోయాడు. తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే వాడు సిగరెట్ కాలుస్తున్నాడండి, ఆ నిద్దట్టు మత్తులో ఉన్నాడు అనుకుంటాను బహుశా. ఆ మత్తులో సిగరెట్ కాలుస్తుంటే సిగరెట్ కింద పడిపోయినట్టుందండి, అది వచ్చి కింద నుంచి కింద దాకా కాల్ చేసి చంపేసిందండి అని ఆ నడుం దాకా కాల్ చేసి చంపాడు వాడు. అంటే భగవంతుడు అభయం చేస్తాడు వాడి చేత. లేకపోతే ఎందుకు కాలుతుంది? నీ ఇంట్లో నీ దీపారాధన ఇంకో వస్తువు నిన్ను ఎందుకు కాలుస్తుందంటే నువ్వు యజ్ఞాలని అగ్నిహోత్రాన్ని తిట్టేవు నోటుకు వచ్చినట్టు. ఇవి చెయ్యకండి. ఎప్పుడూ కూడా మనకి చేత కాకపోతే మనకి తెలియకపోతే అది అన్నం పెట్టి ఊరుకుందాం. అపూర్వమైన దివ్యశక్తులు ఈ సృష్టి నిండా ఉన్నాయి. వాటిని విమర్శిస్తే అవి కొంప ముంచేస్తాయన్నమాట. అందువల్ల అన్నిటికీ భగవంతుడు ఓ సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. జనాభా పెరిగితే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయాలో చూస్తాడు. ఎక్కడికక్కడ మళ్ళీ రక్షిస్తూనే ఉంటాడు. ఈ సృష్టిని అలా చక్రం తిప్పినట్టుగా తిప్పుతూ ఉంటాడు. అందుకే మనం అన్నీ మానేసి కాలోహి దురతిక్రమ అని ఆ మహానుభావుడిని భక్తితో పట్టుకోవడం తప్ప మనం ఏమీ చేయొద్దు. హాయిగా భగవంతుని పట్టుకుందాం. ఇప్పుడు అమ్మవారు ఏమంది? ఇన్ని రకాలైన దిక్కుమాలైనటువంటి వాళ్ళని మన మీదకి సృష్టించాడు. ఈ భండాసురుడు వదిలిపెట్టాడు, ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వంటి వారిని వదిలేడు, వీళ్ళందరినీ చంపే భారం నాది అని వెంటనే చేతులు ఇలా చాచింది. ఆ చేతి వేళ్ల నుంచి, చేతి వేళ్ళు ఉన్నాయిగా, ఆ వేళ్ళకే ఉంటాయి గోళ్ళు ఉంటాయి. ఇదిగో చేతి వేలు, ఈ వేలుకుంది ఒక గోరు. ఈ గోళ్ల నుంచి వెంటనే వరసగా మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామన, రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కిరేవచ. కొన్ని చోట్ల రామో రామస్య రామస్య కృష్ణ కల్కిరేవచ అన్నారు. ఈ అవతారాలన్నీ పుట్టుకొచ్చేసేయట. అందుకే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కర అంటే చేతి, అంగుళి వేళ్ల యొక్క, నఖ గోళ్ల నుండి ఉత్పన్న సృష్టింపబడిన పుట్టించబడిన నారాయణ విష్ణుమూర్తి యొక్క దశాకృతి, దశావతారాలు కలది అమ్మ. అంటే అమ్మవారి చేతి వేళ్ల గోళ్ల నుండి ఈ అవతారాలన్నీ పుట్టుకొచ్చాయి. రోజు చదువుతున్నాం మనం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతికి టక్కన మత్స్యావతారం, కోరమ అవతారం, వరాహావతారం, నారసింహ అవతారం, పరశురామ అవతారం, వామన అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, కల్కి అవతారం అనే అవతారాలు వచ్చేసాయి. ఈ మత్స్యావతారం వెళ్ళిపోయింది. పటాపటాపట సోమకాసుడి మీద వెళ్ళిపోయి సోమకాసుడిలాగా కనపడుతున్న అసురులు పుట్టారుగా వాడి శరీరం నుంచి వాళ్ళందరినీ కాల్చి బూడి చేసి పారేసింది. ఈ చేప రూపంలో ఉన్న విష్ణుమూర్తి అవతారం వెళ్ళి వాళ్ళందరినీ పొడిచి పొడిచి కొళ్ళ పొడిచి చంపి పారేసింది. కూర్మావతారం వెళ్ళింది. వాడు పర్వతాలు విడిచిపెట్టాడని చెప్పంగా ఈ పర్వతాలన్నింటినీ మందర పర్వతం లాంటి పర్వతాలని కూర్మ వెళ్ళి ఢీ కొట్టి తుక్కు తుక్కు చేసి కొన్ని పర్వతాలను సముద్రంలో పారేసింది, కొన్నింటిని నాశనం చేసింది. వరాహావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వెళ్ళాడు, అసంఖ్యాకంగా పుట్టిన హిరణ్యాక్షులందరినీ చేతులతో పట్టుకుని కోరలతో చీల్చి చీల్చి చెండాడి పారేశాడు. హిరణ్యాక్షులు తెచ్చారు. ఇప్పుడు నరసింహాకారాలు బయలుదేరాయి. ఈ నరసింహ రూపంలో ఉన్న అవతారం వెళ్ళి అమాంతంగా హిరణ్యకశిపులందరినీ చీల్చి చెండాడింది. ఈ విధంగా ఆయా రాక్షసుల్ని అవతారాలన్నీ చెండాడి పారేశాయన్నమాట. అప్పుడు దేవతలు అత్యాశ్చర్యం, ఇది జగన్మాత చేతి వేళ్ల గోళ్ల నుంచి పుట్టిన ఈ అవతారాలు మనల్ని బ్రహ్మానందం పొందేలా చేశాయి. ఈ శక్తి అమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడ దగ్గర ఉండదు అని పరాశక్తికి భక్తితో నమస్కరించారు. జై పరాశక్తి అన్నారు. దేవతలంతా ఈ అవతారమూర్తుల మీద అసంఖ్యాకంగా పుష్పవర్ష కురిపించారు. ఇన్ని అవతారాలు ఒకసారి ఎలా చూడగలరు? అవతారాలు విడివిడిగా ఉంటాయి తప్ప అన్నీ ఒకసారి రావు. గుర్తుపెట్టుకోండి, మనం మత్స్యావతారం ఎత్తినప్పుడు కూర్మావతారం ఎత్తడాయన, కూర్మావతారం ఎత్తినప్పుడే వరాహావతారంతో కనపడ్డావు. వరాహావతారం నరసింహావతారం ఒకేసారి కనపడవు. మనం విగ్రహాలుగా గుళ్ళో పెట్టుకోవచ్చు, కానీ మన కంటి ముందు ఇన్ని అవతారాలు ఒకేసారి అసంభవం. ఓ మాదిరివాడు ఎలా చూడగలడు? ఎందుకంటే వరాహావతారం ఎత్తినప్పుడు హిరణ్యాక్షుడినే చంపాడు, తర్వాత చాలా కాలం తర్వాత నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. కానీ ఇప్పుడు అందరూ ఒకేసారి పుట్టారు అసురులు. ఆ అసురుల ఉసురులు తీయడానికి ఇన్ని అవతారాలు ఒకేసారి కనబడ్డాయి. అప్పుడు దేవతలు అత్యంత భక్తితో నారాయణాయ నళినాయతలోచనాయ సర్వాశ్రయాయ సర్వాశ్రయాయ జగదేకపతే నమస్తే. నారాయణ పద్మపత్ర నేత్ర నీకు నమస్కారం. సర్వాశ్రయాయ సమస్త ప్రాణులకు నువ్వు నిలయుడివి, నీలో అన్ని ప్రాణులు ఉన్నారు అటువంటి నీకు నమస్కారం. జగదేకపతే తే నమస్తే, సమస్త లోకాలకి వల్లభుడివి అటువంటి నీకు నమస్కారం అని భక్తితో ఆయన్ని స్తుతించారు. ఇన్ని అవతారాలు అమ్మ చూపించింది కనుక అమ్మ మీద పూలు వర్షంగా కురిపించారు. విష్ణుమూర్తిని భక్తితో ప్రార్థించారన్నమాట. శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపుతారకనామా శ్రీహరికేశవనామా మధురిపుతారకనామా శ్రీహరి మాధవ నిన్నే మదిలో తలచి మాధవ నిన్నే మదిలో తలచి కానలలో నా కాపురమున్న కానలలో నా కాపురమున్న కొల్లి చెడి వారికి కొరతే మిరాదు కొల్లి చెడి వారికి భేదములేవి రానే రావు భేదములేవి రానే రావు కోరిన వరములనన్నీ వసగడి వాడవు కావా శ్రీహరికేశవనామా మధురిపుతారకనామా శ్రీహరికేశవ దారుణమైనా దారుణమైనా బాధలనైనా దారుణమైనా బాధలనైనా తునిమెడి బాణము నీ తిరునామము తునిమెడి బాణము నీ తిరునామము భాగ్యములందు పెను బాధలందు భాగ్యములందు దాసుల నీవు వీడవు స్వామి దాసుల నీవు వీడవు స్వామి నీ శుభ పదముల సేవ కవచము వంటిది కాదా శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపుతారకనామా శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా.
శ్రీహరి కేశవనామ. దేవతలంత భక్తితో పరమాత్మను స్తుతించారు. ఆ అవతారాలన్నీ ఏ పని మీద పుట్టాయో ఆ పనిని పూర్తి చేసి అంటే దుష్ట రాక్షసులందరినీ నాశనం చేసి అదృశ్యమైపోయాయి. దేవతలంతా అమ్మవారికి ఒక కొత్త నామం ఇచ్చారన్నమాట, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. ఆ తదనంతరం భండాసురుడు ఒకేసారి 1000 చేతులు ధరించి ఘోర యుద్ధం చేశాడు. అప్పుడు అమ్మవారు బ్రహ్మాస్త్రంతో కొన్ని చేతులు, పాశుపతాస్త్రంతో కొన్ని చేతులు, నారాయణాస్త్రంతో కొన్ని చేతులు, బ్రహ్మశీరషమని అస్త్రంతో కొన్ని చేతులు నరికి ముక్కలు చేసి చిట్ట చివరికి ఏం చేసింది, కామేశ్వరాస్త్రం అని ఒక అస్త్రం తీసింది. మహాకామేశ్వరాస్త్రం అంటారు. ఈ కామేశ్వరాస్త్రం వాడి మీద వేయడంతో వాడు భండాసురుడు మళ్ళీ పూర్వం ఎలా అయితే మన్మథుడు భస్మం అయిపోయాడో అలా భస్మం అయిపోయాడు. ఈ విధంగా భండాసురుడిని సంహరించగానే వాడు కాలి బూడిదైపోగానే బ్రహ్మాది దేవతలంతా ఒక్కసారి పులకించిపోయారు. అప్పటిదాకా సముద్రాలను స్తంభింపజేశాడు, వాయువుని కూడా చెప్పినట్టుగా నడుచుకునేటట్టు చేశాడు. వాడు వాడి మాట వినకపోతే ఇంద్రాది దిక్పాలకులకే దిక్కు లేకుండా పోయింది. దిక్పాలకులే దిక్కులకు అతడు పారిపోయారు. సూర్యుడు ఎక్కువగా ఎండకాయడానికి భయపడేవాట, చంద్రుడు ఎక్కువ చల్లదనం ఇచ్చేవాడు కాదు, అలాగని అసలివ్వకుండా ఉండేవాడు కాదు. ఇలా ప్రకృతిని కూడా వాడు అదుపులో పెట్టాడు. అటువంటి దుష్టుడు చావగానే బ్రహ్మాదులంతా అమ్మని భక్తితో ధ్యానం చేశారు. నమో నమస్తే జగదేకనాథే, నమో నమః శ్రీ త్రిపురాభిధానే, నమో నమో భండ మహాసురఘ్నే, నమోస్తు కామేశ్వరి వామకేసి చింతామణి చింతిత దానదక్షే అచింత్యే చిరాకార తరంగమాలే చిత్రాంబరే చిత్రజగప్రసూతే చిత్రాఖ్యనిత్యే సుఖదే నమస్తే. ఒకేసారి కాకుండా పదే పదే నమస్కరించినప్పుడు నమో నమః అంటాం అన్నమాట. నమో నమః అంటే ఒక కేవలం నమః నమః రెండుసార్లు కాదు, పదే పదే నీకు నమస్కారం 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 అని 100 సార్లు చెప్పడానికి బదులుగా నమో నమః అంటే చాలు. సమస్త లోకాలకి నువ్వే దిక్కు, నువ్వే భర్తవి, నువ్వే తల్లివి, నువ్వే నాయకురాలివి, నాయకుడివి, అటువంటి నీకు నమస్కారం. త్రిపుర అని నీకు పేరు, మూడు పురములు కలిగిన దానివి గనక ఆ త్రిపుర అని పేరు కలిగిన నీకు నమస్కారం. భండుడు అని పేరు కలిగిన ఒక మహా అసురుణ్ణి సర్వనాశనం చేసి మమ్మల్ని కాపాడిన నీ పాదపద్మాలకి భక్తితో నమస్కరిస్తున్నాను. నువ్వు కామేశ్వరివి, ఏ కోరికలనైనా అదుపులో పెడతావు, కావలసిన కోరికలు తీరుస్తావు. కామము అంటే కోరిక. ఈ కోరికలకి ఒక అధిష్టాన దేవత ఉండాలి, లేకపోతే ఆ కోరికలు మన మాట వినవు, వాటి మాట మనం వింటాం. మన కామములు గుర్రములు వంటివి, గుర్రములు పొగరుగా ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటే పగ్గాలు వేసి వాటిని అదుపులో పెట్టాలి. అమ్మవారు ఈశ్వరి అనే పేరుతో ఈ కామములను అదుపులో పెడుతుంది, సరైనటువంటి కోరికలు కోరేలా చేస్తుంది, అదుపు తప్పినటువంటి కోరికలన్నిటినీ తొలగిస్తుంది. కోరికలు పెచ్చుమీరి దానివల్ల జీవుడు పాపాత్ముడు చేసినప్పుడు ఆ జీవుణ్ణి సర్వనాశనం చేస్తుంది, తద్వారా వాడికి విముక్తి కలిగిస్తుంది. ఇన్ని కారణముల చేత అమ్మని కామేశ్వరి అన్నారు. ఇది కాక కొన్ని మంచి కోరికలు ఉంటాయి. ప్రతి వాడికి అంతో స్వార్థం లేకుండా ఎందుకుంటాడు, ప్రయోజనం అనుద్దిశన వందోపి ప్రవర్తతే. ఈ భూమండలంలో ఏదో ఒక ప్రయోజనము లేకుండా, కోరిక లేకుండా, సుఖశాంతులు కోరుకోకుండా ఎవడూ పనిచేయడు, మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. కనుక ప్రతివాడికి ఏదో ప్రయోజనం ఉంటుంది, ఏదో ఒక లాభము చూసుకుంటాడు, ఏదో ఒక కోరిక ఉంటుంది, అది లేకుండా ఉండకూడదు. నీచమైన కోరికలు ఉండకూడదు, కానీ మంచి కోరిక లేకుండా ఎలా ఉంటామండి. అమ్మవారు కామేశ్వరి కనుక ఆవిడ తలుచుకుంటే లాభం ఏమిటిట అంటే, మనకి మన పిల్లలు బాగుండాలని కోరిక ఉంది, ఆ పిల్లల్ని బాగా ఉంచుతుంది. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాం, ఉంచుతుంది. ఎవరికైనా పిల్లలు దురదృష్టవశాత్తు తాత్కాలికంగా అనారోగ్యం వచ్చి ఆసుపత్రిలోనే చేరితే కామేశ్వరి కామేశ్వరి రక్షించు అంటే ఆ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ICUలో ఉన్నవాళ్ళు కూడా బతికి పట్టగడతారు. అమ్మ అనుగ్రహం ఉంటే ఏముందండి పెద్ద, పోయిన ప్రాణం టక్కుని వస్తుంది, అదేం పెద్ద కష్టం కాదు. ఇంకా అలాగే కొంతమందికి ధనం కావాల్సి వస్తుంది, అత్యావశ్యక స్థితిలో ఆ ధనం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, శాంతి ఇస్తుంది, మానవ జీవితములకు ఏది కావాలో అవన్నీ ఇస్తుంది, అనవసరమైనటువంటి వాటిని మాత్రం లేకుండా చేస్తుంది. అటువంటిది కనుక అమ్మని కామేశ్వరి అన్నారు. అటువంటి నీకు నమస్కారం. వామకేశి, నీవెప్పుడూ కూడా ఈశ్వరుడికి ఎడమ భాగంలో ఉంటావు, అందుకే నిన్ను వామకేశి లేక వామేశ్వరి అని కూడా పిలుస్తారు. కామేశ్వరుడు కుడివైపు ఉంటాడు, అమ్మవారి ఎడమ భాగంలో ఉంటుంది. శివుడికి సగభాగంలో అమ్మ ఉంటుందిగా, ఉండే భాగం వామభాగం అన్నమాట. వామకేశి అనే శబ్దమునకు గుండెను చక్కగా నడుపుకునేది అని అర్థం అన్నమాట. ఎడమ భాగంలో గుండె ఉంటుంది కదా, ఈ గుండెని సక్రమంగా నడుపుతూ తద్వారా మనకు ఆరోగ్యం ప్రసాదిస్తుంది. హృదయములో అపవిత్రమైన ఆలోచనలు లేకుండా చేసి పవిత్రమైన ఆలోచనలు ఇస్తుంది కాబట్టి కూడా అమ్మని వామకేశి అన్నారు. రెండోది, వామకేశి అనే శబ్దమునకు వామక ఈసి అనగా ఎప్పటికీ నాశనము లేనటువంటి స్థితి అని అర్థం అన్నమాట. పుట్టాక ఏదో సమయంలో నాశనం లేకుండా ఉండడం కుదరదు. అసలు సృష్టి యొక్క రహస్యమే పరివర్తన. ఇవాళ చిన్న విత్తనం ఇంత మొలక అయ్యింది, ఆ మొలక క్రమంగా పెరిగి మొక్క అయ్యింది, ఈ మొక్క కొంతకాలానికి మహావృక్షం అవుతుంది, ఈ వృక్షం పుష్పిస్తుంది, ఫలిస్తుంది, ఇలా కొంతకాలం అయ్యాక ఈ చెట్టు నశించిపోతూ ఉంటుంది. జీవితంలో మనం కూడా నిరంతరం ఇలాగే పరివర్తన చెందుతూ ఉంటాం. ఇంత పిల్లవాడిగా పుడతాం, క్రమక్రమంగా పెరుగుతున్నాం, చూస్తుండగా ముసలాళ్ళు అయిపోతారు, కొంతలానికి అసలు ఈ శరీరమే లేకుండా పోతుంది. కాబట్టి సృష్టి యొక్క లక్షణం ఏమిటి? మార్పు. ఇలా మార్పు భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది. కాబట్టి భూమి మీదకి మళ్ళీ రావాల్సిన అవసరం లేకపోతే అసలు మార్పు ఉండదు మనలో. మణిద్వీపం లాంటి ప్రాంతాలకు వెళ్ళగలిగితే, ఆ దివ్యలోకాలకు వెళ్ళగలిగితే అక్కడ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు వాళ్ళు. ఏనాడు మార్పు ఉండరట, ఎప్పుడూ కుర్రవాళ్ళలాగే ఉంటారు, ఎప్పుడూ యువకులే. ఆ స్థితినిచ్చేటటువంటి ఈశ్వరుని వామకేశి అంటారు. అంటే మార్పు లేకుండా జీవులను రక్షించలేదు. ఒకవేళ భూమి మీద వీడు మళ్ళీ పుట్టవలసి వస్తే వీడి మనస్సులో క్షుద్రమైనటువంటి మార్పులు రాకుండా, పిచ్చి కోరికలు కోరకుండా, సరైనటువంటి మార్గంలో నడుచుకున్నాక వీడిని మళ్ళీ తన దగ్గరికి తీసుకెడుతుంది ఆవిడని కూడా అర్థం. చింతామణి, నువ్వు చింతామణి అనే పేరుతో ఉంటావు, నీకు నమస్కారం. చింతామణి లోకసుఖం, చింతామణి ఎప్పుడు లోకసుఖం ఇస్తుంది. ఈ లోకంలో సుఖాలు లేకుండా ఎలా ఉంటామండి? లౌకికము అలౌకికము అని రెండు ఉన్నాయి. అలౌకికం ఎలా ఉంటుందో మీరు పూర్తిగా ఇప్పుడు చూడలేదు, చూస్తే ఇక్కడ నా దగ్గర ఎదురుగుండా కూర్చుని పురాణం వినలేదు. కానీ లోకం అంటూ ఒకటి ఉన్నది. ఈ లోకంలో ఉన్నంతకాలం, బతికున్నంతకాలం తిండి తినాలి, ఒక గృహంలో ఉండాలి, నిద్రించడానికి ఆసనాలు కావాలి, కూర్చోడానికి ఆసనాలు కావాలి, వేసవకాలంలో వేడిలో తిరుగుతున్నప్పుడు చల్లదనం కావాలి, దాహం వేస్తే మంచినీళ్ళు కావాలి, ఇవన్నీ తప్పదు. ఇవన్నీ లౌకికాలే. పూర్తిగా లౌకికాలు లేకుండా ఎలా బతకగలుగుతాడు జీవి? ధర్మరాజంతటి వాడే, సిరి నాకేలందున గ్రాసవాసో దైన్యంబులు వచ్చున అరయుని చుట్టాలకున్న అన్నాడు ఆయన కృష్ణుడితోటి. డబ్బు నాకెందుకు అని అనడానికి లేదు, ఎందుకంటే నేను అన్నం తినాలి, నేను భూమి మీద ఉన్నంతకాలం బతకాలి, నాకు కూడా ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలి, నా దగ్గరే ధనం లేకపోతే నన్ను సేవిస్తున్న ఈ పని వాళ్ళకి వాళ్ళకి ఏం పెట్టగలుగుతాను? నా దగ్గర ఉంటే కదా వాళ్ళకి పెట్టేది. వాళ్ళకి గ్రాస భోజనానికి, వాస వస్త్రములకు దైన్యం వస్తుంది. అప్పుడు నన్ను వాళ్ళు ఎలా సేవించగలుగుతారు? నా వెంటపడి ఇంతకాలం నన్ను సేవిస్తున్న వీళ్ళకి ఇంత బట్టిచ్చి తినడానికి ఇంత అన్నం పెట్టకపోతే ఇక ఆ బతుకు కూడా బతికాను, కాబట్టి సిరి ఉండవలసిందే అన్నాడు ఆయన. ఎప్పుడు సంపదలు వద్దు అని మన శాస్త్రాలు చెప్పలే. అఖండ సంపదలు ఉండాలట. అసలు ఎటువంటి సంపదలు అండి మనవి? శరీరం అంతా బంగారపు నగలు వేసుకుని, కిరీటములు పెట్టుకుని, ధగధగదగలాడుతూ తిరిగేవారు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఉండేవారు. ఉన్నంతకాలం భోగాలు ఉండాలి, కానీ భోగం మేరక త్యాగం కూడా ఉండాలి. అదే లోకంగా బతకూడదు. వాళ్ళకి అన్ని సంపదలు ఉండి వాటి మీద వ్యామోహం లేని వాళ్ళు, వాళ్ళని వైరాగ్యవంతులు అంటారు. ఏమీ లేనప్పుడు ఎలాగో వైరాగ్యం వస్తుందండి. మన దగ్గర కారు లేదనుకోండి, ఎందుకండి కారు, కారు కంటే నడిస్తే బాగుంటుంది, ఏముంది సుఖం అంటాడు. నీకు రేపొద్దున కారు వచ్చాక వాడడం చూద్దాం. అబ్బెబ్బెబ్బే. కాబట్టి మన దగ్గర లేనప్పుడు అందరి ద్రాక్షపళ్ళు పుల్లనా అన్నట్టుగా చెప్పడం వేరు, అన్నీ ఉండి వాటి మీద వ్యామోహం లేకుండా ఉండడం చాలా గొప్ప విషయం. అందువల్ల చింతామణి లౌకిక సుఖాలు ఇచ్చి ఈ లౌకిక సుఖాల మీద నిరంతర వ్యామోహము లేకుండా చేస్తుంది. అటువంటి చింతామణి స్వరూపిణి అయిన నీకు నమస్కారం.
చింతిత దాన దక్షే, నిన్ను తలుచుకుంటే కోరిన కోరిక తీరకుండా ఎలా ఉంటుంది? చింతిత, కోరుకున్న దాన్ని దాన ఇవ్వడంలో దక్షే, సమర్థురాలివి. జగదంబ, ఈ కోరిక తీర్చు తప్పదు, ఇది లేకపోతే నేను ఉండలేను, నేను భరించలేను అని దీనంగా అడిగితే తక్షణం ఆ కోరిక తీరుస్తుందట. అడిగేటప్పుడు భక్తితో కన్నీళ్లు కారుస్తూ అడగాలట, ఆనంద బాష్పాలు కారుస్తూ అడగాలట, ఆంజనేయుళ్ళగా ఎగిరి గంతులేస్తూ నృత్యం చేస్తూ భగవద్ధ్యానం చేయాలట. అలా మానేసి ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో పాడితే అని అని లోపల కొనుక్కుంటే ఉపయోగంది, పక్కవాడు ఏమన్నా అనుకుంటే మనకు వచ్చింది ఏమైంది? అసలు పిచ్చాళ్ళంతా గొడ్లిపోయి తిరుగుతారు తిరగవలసిన వాళ్ళు, మనమేమో ఇక్కడ సిగ్గుపడుతున్నాం. అందువల్ల హనుమంతుడు చెప్పిన మాట మనకి ఇక్కడ పాటించదగినటువంటిది. ఏమన్నాడు ఆయన? నాకు ఆ రాముడు చూస్తే నన్ను నేను మర్చిపోతాను, ఎగిరి గంతులేస్తాను, కోతిలా దూకుతాను, రామ రామ అంటూ పరవశించిపోతాను, అంతటా ఎగిరి గంతులేస్తాను. అప్పుడు నేను హనుమంతుణ్ణి లేక గురువుని అనే దృష్టి నాకు ఉండదు, నేను భయపడుతూ కోతిని అనుకుంటాను. అలా అనుకుంటేనే నాకు రాముడి యొక్క భక్తి నిలబడుతుంది అన్నాడు ఆయన. హనుమంతుడు ఎంత అదృష్టవంతుడు, వానరుడు ఎంత అదృష్టవంతుడు, రాముడి చూస్తే రాముడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే తమను తాము మర్చిపోయి పైకి కిందకి దూకుతూ ఉంటారే అంటాడు తులసీదాస్ గారు రామచరిత మానసులో. సుందరకాండంలో సీతాదేవి అనుకుని మండోదని చూడగానే అంతటి మన హనుమంతుల వారు మనందరికీ గురువు మహానుభవుడు, ఆయన కూడా స్తంభానురోహన్ స్తంభాలు పైకెక్కేట, నిపపాత భూము పై నుంచి కిందకు దూకేట, నిదర్శయం స్వాం ప్రకృతి కవీనాం, కోతుల చేష్టలన్నీ ప్రదర్శించేట. కోతులకి పుట్టుకతో వచ్చే చేష్టలు కొన్ని ఉంటాయి, ఇలా గొక్కోడాలు గేకడాలు తోకతో కొట్టుకోడాలు, పైగా తోక ముద్దట్టుకున్నట్ట, చుచుంబ పుచ్చం తోక తీసి అన్నాడు, కిచ్చి 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 అన్నాడు. ఎందుకు చేశాడు ఇవి అంటే అదే ఆనందం. అంటే భగవంతుడు కనపడ్డాడు, మా అమ్మ కనపడింది, అప్పుడు తన తను మర్చిపోవాలి. కాబట్టి ఈసారి ఎప్పుడైనా భజన చేస్తున్నప్పుడు ఎగిరి గంతులేడు, కుర్చీలు ఎరగొట్టదు కానీ, మళ్ళీ రేపటి కుర్చీలు కావాలి కాబట్టి కానీ అప్పుడు చక్కగా పాడండి, గొంతు కలపండి, ఏం సిగ్గుపడక్కర్లా, చప్పట్లు కొట్టమన్నాం అనుకోండి కొట్టేయండి, ఏం పర్వాలా. చెట్ల మీద పెట్టెలు ఉంటాయి, ఆ పెట్టెల దగ్గరికి వెళ్ళి ఇలా చప్పట్లు పట్టుకొని ఏమవుతాయి, పెట్టెలన్నీ పట్టుకుని ఎగిరిపోతాయిట. నేను ఒకప్పుడు పద్యం రాశాను, చెట్లను గల పెట్టలు చప్పట్లకు నెట్లట్లు నరు, నీ పట్లను గల చీకట్లను భజనల చప్పట్లకు మటు మాయ మనసు పలుకుదు తండ్రి అని. చెట్ల మీద ఉన్న పెట్టెలు చప్పట్లకు ఎట్లు అట్లు అనమాట, చప్పట్లకు ఎలా అయితే ఎగిరిపోతాయో అలాగే నరుని పట్లను గల చీకట్లను, మానవుడు చుట్టూతో అజ్ఞానం అనే చీకట్లు ఉన్నాయి, ఈ చీకట్లు భజనల చప్పట్లకు మటుమాయమనుచు పలుకురు రామా, భజనల్లో మనం చేసే చప్పట్ల వల్ల మటుమాయమవుతాయి అని రామా నువ్వు చెబుతూ ఉంటావు అని రాముడి మీద ఒక కందపద్యం చిన్న బొందతో ఉన్నప్పుడు రాశాను, 8 వయసులో రాసిన పద్యం అది. అప్పుడు రాసిన పద్యాలు ఇంకా ముచ్చటగా ఉంటాయి అనిపిస్తుంది అంటే, పాత పద్యాలు ఇప్పటి పద్యాల కంటే మరీ ఓ ఎక్కడ లేని పద్యం, ఏమిటో తెలియదు కానీ అప్పుడున్న పాండిత్యం, మంచి పదాలు ప్రయోగించాలని కోరిక అనమాట. కొన్ని కొన్ని పద్యాలు చదువుతుంటే నాకు ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అందులో కొన్ని అయితే నత వినత ప్రణతి జన ప్రతతిపకారిత మనోజ్ఞ భగవద్భజన శృత సంస్థిత స్వత సతత స్తుత సంస్తుత చరణ నలిన సుమన సాయి శ్రీమద్భద్ర గజేంద్రోద్ధామ కరార్పిత సుపుష్పధామ గ్రీవాధామలలామ సుగుణ స్తోమ తరహాస సుముఖ సోమ. ఇవండి ఏక సమాసాలు రాసేవాడిని అనమాట అప్పట్లో. అప్పుడు చెప్పాం కదా బాగా చదువుకున్న పదాలన్నీ గ్రిప్పులో ఉంటాయి. కాళిదాస్ గారు మొదట్లో రాసిన కవిత్వం బాగా క్లిష్టమైన పదాలతో ఉంటుంది. గ్రాడ్యువల్గా వయస్సు ముదిరాక ఆయన ఎంత కోమలంగా రాశాడు అనిపిస్తుంది. మహానుభావుడు ప్రారంభంలో శాకుంతలం రాసిన వాడేనా కుమారసంభం రాసిన వాడు అనిపిస్తుంది అన్నమాట మనకి. అంటే పెద్దలు చిన్నప్పుడేమో ఎక్కువ తమ పాండిత్యం అంతా ప్రకర్షంతో చూపిస్తారు కావ్యాల్లో, జ్ఞానం పెరిగే కొద్దీ సులభమైన పదాలతో రాయడం మొదలెడతారు. ఇప్పుడు చూడండి మానవ కథలో పద్యాలు ఎంత హాయిగా ఉంటాయన్నమాట. ఒక్క మహానుభావుడగు యోగి కలండొక పర్వతాటవీ పక్కనమందు ఆతడు ఉపవాస శుభవ్రత దీక్షలోని పెన్ మొక్కువ కొలుచుచుండును రమన్ నిరతంబును వాని దీక్షకున్ చిక్కి అనుగ్రహించెసిరి చేకూరే వానికి సర్వసంపదలు. ఇది ఎంత తేలిగ్గా ఉంది. అటువంటి దానికి నత స్మృతి ధర్మాంకిత జీవిత శృతి ఘోష శ్రవణ మాత్ర రోమాంచిత సంస్కృత భాషా సేవారత కృతగట్టు శతకోపనయన కీర్తిత అంటే దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే నేను ఏది అయినప్పటికీ
అపూర్వమైనటువంటి భావములు భగవంతుని యొక్క అనుగ్రహంతో రావలసిందే. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనలో భక్తి పెరగాలి. భక్తి పెరిగితే కొన్ని రకాలైన సిగ్గులు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి భజనల్లో చప్పట్లు కొట్టాలి. ఈ చప్పట్ల వల్ల నరుడు చుట్టూతో ఉండే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. అందుకని ఎప్పుడు భజనలో పోరనమాట, ఓ రామ అని కొట్టేవారు. ఇప్పుడు ఏం కొట్టట్లా, కోపం వస్తే మొగుడి భార్య భర్త భార్యని కొడుతున్నారు తప్ప అలా కొట్టుకుంటే ఉపయోగం ఉంది. భజనల్లో చప్పట్లు కొట్టుకోవాలట. అలాగే నృత్యం చెయ్యాలట. ఆనందంతో పరవశించిపోవాలి, కన్నీరు కార్చాలి. అలా నిన్ను భక్తితో చింతిస్తే ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళకి ఏదైనా కోరికలు ఇస్తాను. కాబట్టి భగవద్భక్తితో అన్నీ మర్చిపోవాలి. అటువంటి వారి కోరికలు తీర్చే తల్లి నీకు నమస్కారం. చిరాకార తరంగమాలే, ఆహా నీవు ఒక రూపం కాదుగా, బాలారూపం, కామేశ్వరి రూపం, లలితారూపం, దుర్గ, విజయ, కుముద, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, కన్యక ఇత్యాది అనేక రూపములతో ఉంటావు. ఈ రూపములన్నీ ఇప్పుడు ఈ అమ్మవారిలో ఒక తరంగమాల కింద కనపడుతున్నాయట. సముద్రాల్లో కెరటాలు అలా వస్తూ పోతూ ఉంటాయి సరే, ఎన్ని కెరటాలు వస్తూ పోతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు ఎదురుగుండా ఉంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ లలితా పరాభట్టారిక. ఆమెలో ఒకవైపు దుర్గ కనపడుతోంది, ఒకవైపు విజయ, మరొకవైపు కుముద, మరొకవైపు వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, దుర్గ, భద్రకాళి, వాసవి, కన్యక ఇత్యాది అనేక రూపములు ధగ 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 వెలుగుతూ ఏదో ఒక తరంగాల మాలవలే కనపడుతున్నాయి. అటువంటి అనేక విచిత్ర ఆకార తరంగ మాలవైన నీ గురించి నమస్కరిస్తున్నా. చిత్రాంబరే, ఎన్ని రకాల బట్టలు ధరించావు నువ్వు. చిత్ర అన్నావు ఆవిడ ఒక బట్ట, ఈ నిత్య అన్నావిడ ధరించిన వస్త్రం వేరు. నీవు ఒక బట్ట ధరిస్తావు, ఇలా నీ ఆకారాలు నీ శక్తులన్నీ విచిత్రమైన వస్త్రాలు ధరిస్తూ ఉంటాయి. అటువంటి నీకు నమస్కారం. అనేక రకాలైన వస్త్రములను ధారణ చేసిన నీకు నమస్కారం. ఈ జగత్తే చిత్రం. చిత్ర జగత్ప్రసూతేను కొత్త సంబోధన బ్రహ్మాది దేవతలు చేశారు 12వ శ్లోకంలో. జగత్ అంటే లోకములు, ప్రసూతే తల్లి, లోకములకు తల్లి నీకు నమస్కారం. ఈ లోకాలు ఎటువంటివి? చిత్ర జగత్ప్రసూతే, చిత్రమైన లోకములకు తల్లివైన నీకు నమస్కారం సంబోధన చేశారు వాళ్ళు. అంటే లోకాలు చాలా చిత్రంగా ఉంటాయి. లోకములు చిత్రంగా ఉండటువంటి లోకంలో ప్రకృతి, పుష్పాలు, చెట్లు, ఏవో కుండలు, రకరకాల ప్రాణులు, కొన్ని పాములు, కొన్ని వానపాములు, కొన్ని అసలు విషం లేని పాములు, కొన్ని దోమలు, కొన్ని చేమలు, మానవులు, మళ్ళీ ఈ మానవుల్లో కూడా విచిత్ర వృత్త కలు చిత్త వృత్తయ. వీళ్ళ ఆకారాలు వీళ్ళు, ప్రవర్తన వేరట. మనుషుల యొక్క ఆకారాల్లో ఏ ఆకారము ఇంకో ఆకారాలుగా పూర్తిగా ఉండొచ్చు అండి. ఏదో పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తిగా ఆ వ్యక్తి లాంటి వాడు ఇంకోటి ఉండడం. ప్రవర్తన తేడా ఉంటుంది. ఒక్క క్షణం నిలకడలేనివాడు ఒకడు ఉంటాడు, అటు ఇటు తిరిగేవాడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు ఆ గదిలో ఈ గదిలోకి, ఈ గదిలో ఈ గదిలోకి, ఏదో వంకతో గురువుగారి దర్శనాల కోసం వచ్చేవాడు కొంతమంది ఉంటారు. ఈ వంకతో ఒకసారి చూడొచ్చు కదా అని ఒక్కొక్కడు ఎందుకో కానీ ఇలా చూస్తూ గోక్కుంటూ మాట్లాడతాడు. గోక్కోకుండా మాట్లాడరు, ఇప్పుడు గురువుగారండి అంటాడు. ఎందుకు గోక్కుతాడో తెలియదు, ఎందుకు చూస్తాడో తెలియదు. ఒక్కొక్కడు ముక్కిలా పట్టుకుంటాడు, ఒక్కొక్కడు ఇలా ఇలా అంటాడు, ఒక్కొక్కడు పళ్ళు బయటికి పెడతాడు, ఒకడు సూటిగా ముఖంలోకి చూడకుండా ఇలా పైకి చూస్తూ మాట్లాడతాడు. ఇవన్నీ విచిత్ర వృత్తులు. ఇటువంటి వాటితో కూడింది కాబట్టి ఈ లోకాన్ని చిత్ర జగత్తు అన్నారు. అవి మీకు నేను చెప్పేది ఏముంది, మాట్లాడేటప్పుడు ఒకసారి చూస్తే తెలుస్తున్న వాటి. ఇప్పుడు నా ఉపన్యాసం అయిపోయాక నేనే వీడియో చూసుకుంటూ ఉంటే ఇక్కడ నేను ఎన్ని చేశానో నాకే తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే ఉపన్యాసంలో ఉన్నారు కాబట్టి పరకాయ ప్రవేశం అనుకోండి, ఇది కాసేపు అమ్మవారు, కాసేపు హిరణ్యాక్షుడు, కాసేపు విష్ణువు, అన్నీ నేనే అవ్వాలి ఏకపాత్ర. కానీ కూర్చున్న వాడికి ఎందుకు ఈ ప్రాప్తులు వస్తాయో తెలియదు. గురువుగారు ఉపన్యాసం చెప్తూ ఉంటే అవతల వాళ్ళ మీద ఒకసారి ఫోకస్ చేయండి. ఈ భండాసురుడిని చంపుతున్నప్పుడు ఒక్కొక్క ఆవిడ అంటుంది, అంటే ఈవిడే భండాసురుడిని కొట్టేసినట్టే. ఇంకొకరిని చూడండి అంటుంది. ఇవన్నీ చిత్ర ప్రవృత్తులు. ఆహా జగన్మాత ఎన్ని చిత్రాలు, ఎన్ని విచిత్రాలు! ఇటువంటి విచిత్రములైన జగత్తులన్నిటినీ సృష్టించి వాటికి తల్లి అవుతున్నావు. ఇంతకు మించి దాన్ని మేము వర్ణించలేము. అటువంటి నీకు నమస్కారం.